మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను. కావున యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మనల్ని లోకాన్ని ఎంతో ప్రేమించారు, ప్రేమించి మనకు బహుమానం ఇచ్చారు. ఆ బహుమానం ప్రభు అయిన యేసు రక్షకుడు విమోచకుడు. ఆయన ద్వారా మనమందరం కూడా నరకాన్ని తప్పించుకోవాలి, నిత్య జీవాన్ని పొందాలి అన్నది ఆయన యొక్క ప్రణాళిక. ఆ యేసు ఎంత విశేషమైన వాడు, ఆ ప్రభుని మనం ఆరాధిస్తా ఉన్నాం, సేవిస్తా ఉన్నాం, ఆ ప్రభు చేసిన సిలువ కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు మనందరిని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభుని మాత్రమే కాదు, ఆయన మరొక ఆదరణకర్తను వాగ్దానం చేశారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులతో ఉండి వాళ్ళని ఎక్విప్ చేసి వాళ్ళకి దేవుని రాజ్యం కట్టే పని అప్పచెప్పి ఆ పని వాళ్ళు చేయడానికి అందులో గొప్ప విశ్వాసులు ఉన్నారు, గొప్ప పిరికివారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. అచ్చంగా మనలో ఉన్న లోపాలన్నీ కూడా అపోస్తులకు ఉన్నాయి. అయినా సరే ఆయన వారిని వదిలేసి వెళ్తున్నప్పుడు ఆయన వాగ్దానం చేసిన మాట వేరొక ఆదరణకర్త, అనదర్ కంఫర్టర్, వేరొక ఆదరణకర్త. అదే మాట వాగ్దానం, ప్రామిస్, ఆయన చేసిన వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోవటం కొరకు వాగ్దానం చేశారు. కాబట్టి మనం గత వారం శుక్రవారం ధ్యానంలో ఆత్మదేవుని నింపుదల వల్ల, ఆత్మదేవుని వాగ్దానం వల్ల సంఘంలో కలిగే 3 ప్రయోజనాలు నేను జ్ఞాపకం చేశాను. 1, ఆ శక్తిని పొందుకుంటాం. 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆయన మనల్ని శక్తివంతులుగా చేస్తాడు. ఈరోజు మనం ఎట్లా ఉన్నా సరే మన సొంత శక్తితో చేసేది కాదు, ఆయన మన సొంత శక్తితో చేయమని కూడా చెప్పట్లేదు. ఆయన తన శక్తిని, ఆత్మశక్తిని వాగ్దానం చేశారు. కాబట్టి బలహీనులైన వారు ఎంత బలవంతులు అవుతారో ఆ వాక్యం మాట్లాడుతుంది. గనుక మీరు యెరూషలేములో ఉన్న మీరు యూదయ సమరయ భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అన్నట్లుగానే థోమా భారతదేశానికి వచ్చాడు, అన్నట్లుగానే పౌలు యూరప్ ఖండానికి వెళ్ళాడు. అపోస్తులందరూ సువార్తను భూదిగాంతాల వరకు తీసుకెళ్ళగలిగారు. అప్పుడు ఫ్లైట్లు లేవు, ట్రైన్స్ లేవు, ట్రావెల్ ఫెసిలిటీస్ లేవు, రోడ్లు లేవు, జీపీఎస్ లేదు, ఏమీ లేని ఆ దినాల్లో వారింత దూరం ఈ గొప్ప సువార్తను తీసుకురావడం గల కారణం వారు పొందుకున్న ఆత్మశక్తి. వాడు పరిశుద్ధాత్మ దేవుడు వలన ఆ సంఘం లేకపోతే విశ్వాసులు శక్తివంతులు అవుతారు అనే వాక్యం మాట్లాడుతూ ఉంది. మనం ఒకవేళ శక్తిహీనులుగా ఉన్నాము, మేము ఆయన చేతిలోకి పనికిరాము, మేము సాతానుతో పోరాడలేము, మేము లోకాన్ని జయించలేము అన్న అనుమానాలు మనకుంటే దానికి సమాధానం ఆయన మన కొరకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ శక్తి. 2వ మాట కూడా మనం చూడగలిగాం. 2వ మాట అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారి యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. వారి విద్య లేని పామరులు అక్కడ రాయబడిన మాట, వారి ధైర్యాన్ని చూచినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తాడు, మనల్ని ధైర్యవంతుడుగా నిలబడతాడు. దే పేతురు ఆడపిల్ల దగ్గర సైతం యేసుక్రీస్తు ప్రభు నా బోధకుడు నా ప్రభువు అని చెప్పడానికి ఆయన సాహసం చేయలేకపోయాడు, బొంకాడు ముమ్మారు. అట్లాంటి వాడు ఈరోజు గొప్ప ధైర్యంతో వారిని ఆశ్చర్యపరిచే ధైర్యంతో పరిచర్ చేస్తా ఉన్నాడు. కావున మనం నాకు భయం, నాకు స్టేజ్ ఫియర్, నేను నలుగురిలో మాట్లాడలేను, నేను నలుగురు ముందు నిలబడలేను అన్న పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే మనకి ఇవ్వబడ్డ వాగ్దానం పరిశుద్ధాత్ముడు ఆయన్ని పొందుకోవడం ద్వారా మనం ధైర్యవంతం అవుతామని వాక్యంలో చూడగలిగాం. మూడో మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమతో నింపుతాడు, మనల్ని ప్రేమతో నింపుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం చదివాం. ఆత్మఫలమేమనగా ప్రేమ, ఆత్మఫలమేమనగా ప్రేమ. యవనస్తులు మోసపోతా ఉన్న ఆకర్షణ కాదు, మనందరికీ జన్మనిచ్చిన దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, అగాపే ప్రేమ, కల్మషం లేని ప్రేమ. కొరింథీయులకు రాసిన 1:13 ఆ ప్రేమ యొక్క లక్షణాలు, ఆ ప్రేమ యొక్క లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. ఆ ప్రేమ మనల్ని మన నుంచి ఏమి కోరుకుని ప్రేమ. కాబట్టి ఖచ్చితంగా మనం, నేను అందరినీ ప్రేమించలేకపోతున్నాం, నేను నా కుటుంబాన్ని కూడా ప్రేమించలేకపోతున్నాం, దేవుని వాక్యం ఏమో శత్రువుని సహితం ప్రేమించమంటా ఉంది, నాలో సెల్ఫిష్నెస్ ఉంది, నాలో సాక్రిఫైస్ లేదు అన్న పరిస్థితి ఒకవేళ మనలో ఉంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనల్ని తన ఆత్మచేత నింపి స్వార్థపరులుగా ఉన్న మనల్ని ఆయన ప్రేమమూర్తులుగా మార్చే దేవుడిగా ఆయన మనం చూడగలుగుతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5:5, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు మన హృదయములో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. నిజముగా ప్రేమమూర్తులం అవుతాం, అనేకుల కొరకు ప్రార్థించేవారు అవుతాం. సోదరి సుజాత సాక్ష్యం పంచుకుంటా ఉన్నప్పుడు ఆ మాట వింటా ఉన్నాం, అవనస్తును చూస్తా ఉంటే నేను చాలా భారంతో నింపబడతా ఉన్నాను, కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమ కలగటం వేరు, అది స్వయం, అది స్వార్థం. దేవుని పిల్లలు, పాడైపోతున్న పిల్లలు, యవని బిడ్డలు చూసినప్పుడు మన హృదయంలో కలిగే ఆ పరితాపం, వాళ్ళతో మాట్లాడాలన్న పరితాపం, దైవాత్మ మనల్ని ప్రేమ కలిగిన వారిగా ప్రేమమూర్తులుగా మారుస్తాడని లేఖనాల్లో మనం చూడగలిగాం. మూడు మాటలు, ఆయన మనల్ని శక్తివంతులు చేస్తాడు, ఆయన మనల్ని ధైర్యవంతులు చేస్తాడు, ఆయన మనల్ని ప్రేమతో నింపుతాడు. కాబట్టి మనలో మారు మనసు పొందటం అంటే పాపాలు ఒప్పేసుకోవడం మాత్రమే కాదు, పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, క్రీస్తుని ధరించుకోవటం, పాత జీవితాన్ని వదిలిపెట్టడమే కాదు, నూతన పురుషులుగా మారటం, క్రీస్తు స్వారూప్యంలోకి రావటం, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ కావటం. మనం చూసిన వారు నీలో బ్యాడ్ హ్యాబిట్స్ పోయాయని మాత్రమే కాదు, మనం చూసిన వారు నువ్వు కొత్త వ్యక్తివి అనాలి. నూతన సృష్టి, క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కడు నూతన సృష్టి, పాతవి గతించిపోవడమే కాదు నూతన సృష్టిగా మార్పు చెందటం. ఆయన మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండ 1:1 మనం చూస్తాం, 1:2 క్రియేషన్ లో దేవుని ఆత్మ జలముల పైన ఆయన అల్లాడుతున్నట్టుగా మనం చూస్తాం, ఆయన పరిశీలిస్తున్నట్లుగా మనం చూస్తాం, సృష్టిలో సృష్టి నిర్మాణంలో ఆయన హస్తాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనల్ని మూడు మార్పులు, నూతన సృష్టిగా మనల్ని మార్చడానికి ఆత్మదేవుని వాగ్దానం చేశాడు. నేను పరిశుద్ధ ఆత్మ దేవుని వలన మనం పొందే మరికొన్ని లాభాలు మన మేలు కొరకు ధ్యానం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. 4వ మాట, ఆయన మనల్ని సాక్ష్యం చెప్పేవారుగా బలపరుస్తాడు, మనల్ని మాట్లాడేవారిగా చేస్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనంలోంచి మనం చదివితే, వారు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలాడు. ఆయన పావుర రూపంలో, ఆయన నాలుకలు వంటి అగ్నిజ్వాలల రూపంలో కనిపించాడు. ఆ మేడగదిలో ఉన్నవారి మీద వాలిన తర్వాత వారిలో కలిగిన మార్పు ఏంటో వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆయన మన నోటిని తెరుస్తాడు, ఆయన మన నాలుకను ముడతాడు, ఆయన మన మౌత్ను వాడుకుంటాడు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, వారు మాట్లాడుతున్నారు, మౌనంగా లేరు, మాట్లాడుతున్నారు. వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. 11వ వచనంలో ఇలా రాయబడింది, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించుట వినిచున్నామని చెప్పుకునేది. ఏం మాట్లాడుతున్నారు? దేవుని గురించిన చెప్పకుండా వారు లేకపోతున్నారు. దైవాన్ని రుచి చూసి దైవాన్ని పరిచయం చేసేవారుగా వారు ఉన్నారు. వారు సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూడగలం, వారు సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూడగలం. 2వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో వారు చేస్తున్న పనులు, 5వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయము 42వచనం చదువుదాం. 5వ అధ్యాయము 42వచనం, ప్రతి దినం దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. వారు మానటం వల్ల ప్రతి దినం ప్రతి చోట వారు మౌనంగా లేరు, నోరు తెరుస్తున్నారు, రక్షకుని పరిచయం చేస్తున్నారు. వారు రక్షకుని పరిచయం చేస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వారే కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన లక్షణం అట. 2:9, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎందుకోసం ఆయన మనల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడంటే, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయాలను ప్రచురం చేయు నిమిత్తము. మనం కన్న వాటిని, విన్న వాటిని, అనుభవించిన వాటిని చెప్పక మనం ఉండలేము, నోరు మూసుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపినప్పుడు వారు ఎలాగైతే వారి వారి భాషలో దేవుని కార్యాలు వివరించారో, వారు ఎలాగైతే మానక ప్రతి ఇంట దేవాలయంలో బోధిస్తా ఉన్నారో, మనం అలాగే ఉంటాం. ఒకవేళ నేను నా నోరు తెరవడమే కష్టమవుతుంది, నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను, నేను చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు, నా సాక్ష్యం వాళ్ళని ప్రభావితం చేయలేకపోతుంది అన్నది ఒకవేళ మన పరిస్థితి అయితే, మనం ఆత్మదేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఆయన తప్పకుండా మన నాలుకను ముడతాడు, ఆయన తప్పకుండా మన నోటిని ముడతాడు, ఆయన తప్పకుండా మనల్ని అనేక మందికి ఈ సత్యాన్ని అందించే దూతలుగా మారుస్తాడు. కావున మనం ఆయన కార్యాలు వివరించగలిగిన శక్తివంతులం అవుతాము, దాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. అట్లాగే ఆయన వల్ల మనం పొందుకునే మరొక లాభం 5వ మాట ఏంటంటే, ఆయన మనకు వరములను అనుగ్రహిస్తాడు. ఆయన మనకి వరాలను అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుని కార్యముగా మనం చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే, మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. కృపావరాలు, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆయన మనకి మనలోకి వచ్చినప్పుడు, మనల్ని వాడుకుంటున్నప్పుడు ఒట్టిగా వాడుకోడు. ఆయన పనికి పిలిచినప్పుడు పనికి కావలసిన పనిముట్లు ఇస్తాడు, ఆ పని చేయడానికి కావలసిన పనిముట్లను ఇస్తాడు. ఆ పనిముట్లే వరాలు. ఏమేమి పనిముట్లు ఇస్తాడు ఆయన? 4వ వచనం, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యం, మరొకనికి ఆత్మననుసరించి జ్ఞాన వాక్యం, మరొకనికి ఆత్మ వలననే విశ్వాసం, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానా భాషలను, మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఆయన కార్యాన్ని సిద్ధింపచేయడానికి మనల్ని వాడుకుంటాడు. ఒట్టి చేతులతో వాడుకోడు, పనిముట్లనిచ్చి వాడుకుంటాడు. ఆ పనిముట్లే వరాలు, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఎట్లాగా నేను పనిచేయాలి అంటే ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. ట్రైనింగ్ ఇవ్వకుండా పనిచేయమండు. అలాగే ట్రైనింగ్ మాత్రమే కాదు, కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తాడు ఆయన. ఎంంత ఆశ్చర్యకరంగా మనం చూస్తామంటే, ఆయన మొదటి అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఆ వాగ్దానం చేయబడ్డ పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టమన్నాడు. 2వ అధ్యాయంలో అపొస్తలులందరూ మేడగదిలో సుమారు 120 మందితో కలిసి కనిపెడతా ఉన్నారు. 2వ అధ్యాయం ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మనం 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 3000 మంది బాప్తిష్ణం తీసుకున్నారు. 5వ అధ్యాయం ప్రారంభంలో 5000 మంది బాప్తిష్ణం తీసుకున్నారు. వారు ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతా ఉన్నారు. నిజంగా చేపలు పట్టుకునే పేతురు, ఎవరికి కావాలా జీవితం? అంద్రే, యోహాన జీవితం ఎందుకు పనికిరాని జీవితాలు? ఎవరిని ప్రభావితం చేయలేని జీవితాలు? ఎందుకు ఎన్నికలేని జీవితాలు? కానీ ఆ తర్వాత వాళ్ళు నీడ పడితే రోగులు లేచి కూర్చుంటున్నారు. వాళ్ళు బోధిస్తా ఉంటే అందరు మౌనంగా నిలబడి వింటా ఉన్నారు. ఆయన పేతురు అపోస్తులు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉంటే, 2000 సంవత్సరాల తర్వాత కూడా వారు ఏం చేశారో మనం మాట్లాడుకోగలుగుతా ఉన్నాం. అంతగా వారిని ఆయన వరములనిచ్చి ఎక్విప్ చేశాడు. కావున ప్రిలరా, దేవుని పని చేయడానికి కావలసిన ఆ కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మనం పొందుకోగలుగుతాము. మార్కు సువార్త 16వ అధ్యాయము, ఎందుకొరకు పరిశుద్ధాత్మ దేవుని వరాలంటే నాకు గిఫ్ట్స్ ఉన్నాయి అని గొప్పలు చెప్పుకోవడం కొరకు, లేకపోతే దాచిపెట్టడం కోసమో కాదు, కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. ఏం కార్యం జరగాలని, ఆశపడుతున్నాడంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వచనంలో, మరియు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన బోధి ప్రకటించమంటున్నాడు, ఆయన ప్రొక్లైమ్ చేయమంటున్నాడు. ఆ ప్రకటించడానికి కావలసిన శక్తినిస్తున్నాడు, ఆ ప్రకటించడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తున్నాడు, అలా ప్రకటించడానికి కావలసిన వరములనిస్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఈ సువార్త ప్రకటించమన్నాడు. ప్రకటించిన తర్వాత ఏమవుతుందట? 16వ వచనం, నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును. ఏవనగా, నా నామాన దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పామును ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను. బైబిల్ గ్రంథంలో ఈ 12 మంది ఎట్లాగ వాడబడ్డారో, పేతురు చనిపోయిన తబితాను తిరిగి లేవనెత్తటం మనం చూస్తాం. అలాగే పౌలు భక్తుడు ఐతుకన యవనస్తుడు మేడగది పయనించి పడిపోతే ఆ వ్యక్తినికి తిరిగి లేపడం మనం చూస్తాం. వారు దేవాలయం దగ్గర ఉన్న ఆ పుట్టుకుంటు వాడిని యేసుక్రీస్తు ప్రభు నామంలో లేవనెత్తటం మనం చూస్తాం. ఈవెన్ సంఘం ప్రార్థన చేస్తా ఉంటే చెరసాలలో ఉన్న పేదరు బయటకు రావటం మనం చూస్తాం. అవును, ఆయన వరముల చేత నింపుతాడు. ఆత్మదేవుణ్ణి మనకు అనుగ్రహించింది, మనల్ని అపదునైన సాధనాలుగా వాడుకోవడం కొరకు ఆయన తన వరాలను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కావున ప్రియులారా, ఇదేదో మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, కాన్ఫిడెన్స్ కు వస్తున్నాం, మా కష్టాలు మా బాధలు పోతాయి, మా చదువులో దేవుడు సహాయం చేస్తాడు, నో అవి జరగవు అని నేను అంతా లేదు. వాటి మీద మన మనసు పెట్టడం కాదు, మన పరిస్థితి పరలోకం అని ఉంది. మనం 60 సంవత్సరాలు 3 నెలలు ముచ్చటగా ఉండే జీవితం జీవించేవారం కాము. మన సృజించిన దేవుడు ఆధ్యాంతరహితుడు, ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయనకు ఆరంభం లేదు, అంతం లేదు. ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. తన పోలుకు చెప్పిన తన స్వరూపం మందు మనం చేయబడ్డాం. నువ్వెవరు అంటే నేను ఫలానా వారు అమ్మాయిని అని చెప్తాం, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు దేవుని కుమార్తెవు. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మా ఆదికాండ మొదటి 26 వచనంలో దేవుడు మన స్వరూపం మందు మన పోలుకు చెప్పిన నరులను చేయదము. కాబట్టి జయ జీవితం భూమి మీద ఉన్న ఆత్మ సంబంధులుగా జీవించడానికి దేవుడు కావలసిన వాక్యం, దేవుని వాక్యం అదే మాట్లాడుతూ ఉంది. అలాగే ఆత్మదేవుడు మనల్ని భూమి మీద ఉన్న పరలోక సంబంధులుగా మారుస్తాడు, దేవుని రాజ్య సంబంధులుగా మారుస్తాడు. మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం, మనం ఎక్విప్ అవుతాం, మనం ఎంపవర్ అవుతాం, మనం ధైర్యం చేత నింపబడతాం, మనం బోల్డ్నెస్ అనుభవిస్తాం, మన గిఫ్ట్ల చేత నింపబడతాం. నిష్ప్రయోజకరాలను నా జీవితం ఎవరికి పనికిరాదు అన్న పరిస్థితిలోంచి ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడతాం. ఒక్క ఆడకూతుర్ని భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు తల్లిగా మదర్ దెరీసాను ఆయన మార్చాడు, తన శక్తి చేత, తన ఆత్మ చేత. ఒక్క ఆడకూతుర్ని ఎంతగా తమిళనాడు రాష్ట్రాన్ని భారతదేశాన్ని ప్రభావితం చేయడానికి ఐడాస్కడ్డర్ని సిఎంసీ ఫౌండర్ ఐడాస్కడ్డర్ని కాడకూతుర్ని ఆయన వాడుకున్నాడు. కావున ప్రభు మనల్ని మనకిచ్చిన వాగ్దానం గొప్పది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందాం, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా రక్షణ పొందిన మనము దాన్ని కొనసాగించడానికి, శాంక్టిఫై అవడానికి, మన చుట్టూ ఉన్న వారిని రక్షించుకోవడానికి మన ఆత్మీయ జీవితంలో దేవునికి మహిమకరంగా, మన చుట్టూ ఉన్న వారికి ప్రయోజనకరంగా మార్పును అందడానికి ఆయన మనకి ఈ వాగ్దానం చేశాడు. హెబ్రీ పత్రిక 2:3 నుంచి మనం చదివితే, హెబ్రీ పత్రిక 2:3 నుంచి మనం చదివితే వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు 2:3 నుంచి మనం చదవాలి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందము. అటు రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమైంది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకోవడం ద్వారా ఆరంభమైంది. అది బిగినింగ్ మాత్రమే. ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యాల చేతను, నానా విధాలైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా దీనిని వారి చేత మనకు దృఢపరచబడెను. కాబట్టి ఆయన రక్షించుకోవడం మాత్రమే కాదు, ఆ రక్షించబడ్డ వారిని కృపావరాల చేత నింపి వారి జీవితం అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా, అనేక మందికి ప్రయోజనకరమైన జీవితముగా మార్చడానికి ఆయన మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాగ్దానం చేశాడు. కాబట్టి సూచక్రియలు సువార్తను ధృవీకరిస్తాయి, స్వస్థతలు అద్భుతాలు మనుషులు దేవుడు కొనియాడడానికి ఉపయోగపడతాయి. మనం ప్రభావవంతంగా వాక్యాన్ని చెప్పినప్పుడు వినని వారు మన జీవితంలో ఉన్న ఈ ప్రభావాన్ని బట్టి, వరమును బట్టి వారు తప్పకుండా వాక్యాన్ని అంగీకరించగలుగుతారు. కాబట్టి నేను నాకిచ్చిన వరాలను కప్పెడతా ఉన్నానా, నాకిచ్చిన వరాలను వాడుతా ఉన్నానా, అందుకే వరాలను ఎట్లాగా, టాలెంట్స్ వేరు, గిఫ్ట్స్ వేరు. టాలెంట్స్ బైబర్త్ మనలో ఉన్న వాటిని ప్రాక్టీస్ చేస్తే టాలెంట్ గా మారిపోతుంది, ఆ టాలెంట్ బయటపడుతుంది. గిఫ్ట్ ఆయన్ని అంగీకరించిన తర్వాత మనలోకి వస్తుంది. ఆయన అంగీకరించిన తర్వాత దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. టాలెంట్స్ మన పుట్టుకలో నుంచి మనలో ఉంటాయి, కానీ గిఫ్ట్స్ మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఆ గిఫ్ట్స్ దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని మనం ఆయన మహిమ కొరకు, సువార్త కొరకు వాడాలి. నాలో ఏ గిఫ్ట్ లేదు అని అంటే మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఒక గిఫ్ట్ అయినా ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. లేదు అన్న మాట దగ్గర నీ రక్షణ ప్రశ్నార్థకము నువ్వు తిరిగి మరలా ఆయన పాదాలు ఏరుకొస్తే, ఆయన్ని వేడుకుంటే ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి మనం చూడగలుగుతున్న మాట, వరముల చేత ఆయన మన నింపుతాడు. ఐదవ మాట, ఆరో మాటలోకి వెళ్తా ఉన్నాను. ఆరో మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనకి విజన్ ఇస్తాడు, ఆయన మనకి మిషన్ ఇస్తాడు. దర్శనం, గురి, గమ్యం, జీవితానికి అర్థం ఏమీ తెలియకుండా వ్యర్థంగా జీవిస్తున్న జీవితాలను ఆయన గైడ్ చేస్తాడు. హూ ఆర్ యూ నీకు అర్థమవుతుంది, వై ఆర్ యూ నీకు అర్థమవుతుంది, ఎవరో నీకు అర్థమవుతుంది, ఎందుకున్నావో కూడా నీకు అర్థమవుతుంది, వాట్ టు డూ నీకు అర్థమవుతుంది, వాట్ నాట్ టు డూ నీకు అర్థమవుతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:17 నుంచి మనం చదివితే, అపొస్తలుల కార్యాల గ్రంథం 2:17లో యోవేలు ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం యొక్క నెరవేర్పు, 17వ వచనం, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, నోరు మూసుకొని ఉందామనుకున్నా మన వల్ల కాదు, మీ కుమారులకును మీ కుమారులను మీ యవనులకు దర్శనములు కలుగును. ఏంటి నీ ఆంబిషన్ అని అడగగానే ఎవరో చెప్పుంటారు నువ్వు ఇలా పెట్టుకోవాలి ఆంబిషన్ అని. అలాగే మనం ఆ ఆంబిషన్స్ మాట్లాడతాం. దేవుడు మనకి ఆత్మదేవుని చేత నింపిన తర్వాత మనం డైరెక్షన్ మారిపోతుంది, మన డెస్టినేషన్ మారిపోతుంది. మనం వ్యర్థంగా సమయాన్ని గడిపేవారుగా ఉండం, మన జీవితానికి అర్థం ఉంటుంది. మనం ఏం చేసినా సరే మిషన్ ఓరియంటెడ్గా, విజన్ ఓరియంటెడ్గానే మనం పనిచేసేవారుగా ఉంటాం. అది దైవాత్మ ద్వారా కలిగే కార్యం, దైవాత్మ ద్వారా కలిగే కార్యం. ఏదో పుట్టాను, ఏదో బతుకుతున్నాను, ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, జీవితాన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలో చాలా చక్కగా ఆత్మదేవుడు మనల్ని నింపి వాడుకుంటాడు. మీ యవనులకు దర్శనాలు కలుగును, ఆ మాటలు మనం చూస్తున్నాం. దర్శనాలు కలుగును, వారు ప్రవచిస్తారు, వారు మాట్లాడతారు, వారు దర్శనం కలిగిన వారుగా ఉంటారు, వారు దర్శనం కలిగిన వారుగా ఉంటారు. ఆ సిటీ స్టడీ కొరకు మనం ఎరగాలి. ఆయన ఇంగ్లాండ్ క్రికెటర్, ఫేమస్ క్రికెటర్, కోట్ల రూపాయలు సంపాదించిన వాడు. ఆయన తండ్రి మంచి విశ్వాసు. లోకం ధనాశ గతించిపోతాయి, లోకంలో ఉన్న ఈ డబ్బు ఘనత మోసపుచ్చుతాయి. నా ఇద్దరు కొడుకులు రక్షణ పొందాలి అన్నది ఆ తండ్రి యొక్క ప్రార్థన. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, సిటీ స్టేడ్ ని ఆయన దర్శించాడు, సిటీ స్టేడ్ రక్షణ పొందాడు. ఆయన జీవితం మీకు అందుబాటులో ఉంది, బుక్స్ అందుబాటులో ఉన్నాయి, వీడియోస్, మూవీస్ అందుబాటులో ఉన్నాయి, డాక్యుమెంటరీస్ అందుబాటులో ఉన్నాయి. అంత గొప్ప కోటీశ్వరుడికి అర్థం తెలియకుండా వ్యర్థంగా బ్రతుకుతా ఉన్నానని అర్థమయ్యి తనకున్న కోట్ల రూపాయల ఆస్తిని అమ్మేసి మిషనరీ సంస్థలకి విరాళంగా ఇచ్చి ఆయనే ఈ పని, ప్రవచించే పని, మనుషులను రక్షించే పని, పరలోకానికి నడిపించే పని, పాతాళంలో పడుతున్న వారిని తప్పించే పని చేతపట్టుకొని ఆయన చైనాలో కొంతకాలం మిషనరీగా పనిచేశాడు, భారతదేశంలో కొంతకాలం మిషనరీగా పనిచేశాడు, ఆ చివరికి ఆఫ్రికా ఖండంలో మిషనరీగా పనిచేస్తూ అక్కడే ఆయన ప్రభువును కలుసుకున్నాడు. ఆ జీవితాన్ని మనం చదువుతాం, ఆ జీవితాన్ని మనం చదువుతాం. కావున ప్రియులారా, చాలా మంది 30స్లో రక్షణ పొందిన వారు, 20స్లో రక్షణ పొందిన వారు, 20స్లో రక్షణ పొందిన వారు ఈరోజు డబ్బు సంపాదించడం కొరకు, పేరు సంపాదించడం కొరకు దేనికోసమో పరిగెడతా ఉన్నారు. ఈ రోజు ఆ దినం మన జీవితంలోకి వస్తుందో తెలియదు. తీర్పు దినం, ఆయన ఆయన లెక్కడిగే దినం. ఎక్కడికి పరిగెడుతున్నావు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని ఆయన అడిగితే సిగ్గుతూ ఆయన ముందు నిలబడిపోయే దినం. ఆ దినానికి ఏం చెప్పగలుగుతాం? ప్రసంగి గ్రంథంలో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనం, యవనుడా నీ యవన ముందు సంతోషపడము, నీ యవన కాలముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము నీ ఇష్టం అన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయసు, నడిప్రాయం గతించిపోయేవి, ఎల్లకాలం ఇలాగే ఉండం, ఎల్లకాలం అందంగా ఉండం, ఎల్లకాలం బలంగా ఉండం, ఎల్లకాలం భూమి మీద ఉండం, గతించిపోయేవి గనక. దేవుడు గతించిపోనివాడు. అందుకే ప్రసంగి అంటాడు, ప్రసంగి అంటాడు 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతా విన్న తర్వాత తీరిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. దేవుడు జీవితంలో కేంద్రంగా లేకపోతే, దేవుడు ఎందుకు పుట్టించాడో అర్థం కాకపోతే, దేవుడు ఎందుకోసం బ్రతకమంటున్నాడో అర్థం కాకపోతే, ఆయన మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు, మనలో ఆ ప్రేమ లేకపోతే, మనం ఇతరులను రక్షించాలనుకున్న తృష్ణ లేకపోతే, మనం మోసపోయి డబ్బు సంపాదించడానికో పేరు సంపాదించడానికో పరిగెడతా ఉంటే నష్టపోతాం, దేవుడి దగ్గర ఓడిపోతాం. జీవితంలో ఓడిపోవడంగా దేవుడి దగ్గర ఓడిపోతాం. లుకాసువార్త 12వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. లుకాసువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది, బాగా పండిస్తున్నాడు, బాగా కూడబెట్టుకుంటున్నాడు, బాగా దాచిపెట్టుకుంటున్నాడు. ఉన్న ఆ స్టోరేజ్ కెపాసిటీ చాలకపోతే తన స్టోరేజ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయాలనుకున్నాడు. పెద్ద స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ కట్టాలనుకున్నాడు. ఆస్తి బాగా కూడబెట్టుకుంటున్నాడు. దేనికోసం? నేను బాగుండాలి, నేను బాగుండాలి, తజ్జాగా ఉండాలి, కాలు మీద కాలేసుకుని బ్రతకాలి. 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకును. 20వ వచనం, అలాంటి వాడికి పెట్టిన పేరు. అయితే దేవుడు విర్రుడా అన్నాడు. రే మెంటల్, పాగల్, పిచ్చుడా, బుర్ర బంజేట్లా, స్క్రూ లూజ్ అయ్యింది, మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలి. నేను చెప్పాలి జీవితం అంటే ఏంటో, నేను చెప్పాలి ఏమి సంపాదించాలో, నేను చెప్పాలి ఎలా బ్రతకాలో. ఐఎమ్ క్రియేటర్, నేను గ్రంథాన్ని చేతిలో పెట్టాను, ఈ గ్రంథం నీ త్రావుకు వెలుగుగా ఉండాలి, ఈ గ్రంథం నీ పాదానికి దీపంగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అర్థమవుతుంది జీవితం ఏంటో. అలా కాకుండా పక్కను చూసి, మీడియాను చూసి, ఎవరినో చూసి అలా ఉండాలి ఎలా ఉండాలి పరిగెడతా ఉంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పిచ్చోళం అయిపోతాం, విర్రోలం అయిపోతాం, అట్రప్లాఫ్ అవుతాం, దేవుడి దగ్గర ఓడిపోతాం. తలుపు ముఖాన్ని వేసి కొడతాడు, గెట్ అవుట్ ఫ్రమ్ మీ అంటాడు, హూఆర్యూ అంటాడు, నేను మిమ్మల్ని ఎరగను అంటాడు. ఏమైపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, మనకు విజన్ ఇస్తాడు, మనకు మిషన్ ఇస్తాడు. దర్శనాన్ని పొందుకుంటాం, అలాగే సేవా భారాన్ని పొందుకుంటాం. అపొస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో మనం ఏమని చదువుతామంటే, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో కొర్నేలి, ఆయన సెంచురియన్, 100 మంది మీద అధికారి, కానీ ఆయన ప్రభు పాదాలు పట్టుకున్నవాడు. ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, నువ్వు చర్మకారుడైన సిమోని ఇంట పేతురు దిగి ఉన్నాడు, పోయి పిలిపించుకో అని దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయానికి పేతురు ప్రార్థన చేస్తున్నాడు, ఆయనతో దూత మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దిగి కింద మనుషులు వచ్చారు వాళ్ళని కలువు. ఆయనకి ఆ దుప్పట్లో జంతువులన్నింటినీ చూపించి బోధ చేసిన తర్వాత పేతుర్ని ఆత్మదేవుడు గైడ్ చేస్తున్నాడు, కొర్నేలుని ఆత్మదేవుడు గైడ్ చేస్తున్నాడు. పేతురు కొర్నేలు విజిట్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ కొర్నేలు కుటుంబ సభ్యులందరినీ బంధువులందరినీ పోగేసుకుని కూర్చున్నాడు. ఏం చేశాడు? నోరు తెరిచి రక్షణ సువార్తని చెప్పాడు. చస్తే నరకానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చస్తే పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి? బ్రతికితే ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకూడదు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఏం చూపించాడు ఆయన? స్టార్ట్ టైంలో కోటీశ్వరుడు అయిపోవడం అలాగా అయితే నేర్పించాడా? లేదు. బాగా భూమి మీద సుఖంగా బతకడం అలాగా ఏసే నేర్పించాడా? లేదు. ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన జీవితం ఎలాగైతే మిగతా వాళ్ళకి పనికొచ్చేటట్లుగా వాడడం చూపించాడు, అవే అడుగుచాడు మన ముందు ఉంచాడు. నా జీవితం స్వార్థపరురాలు వలె స్వార్థపరుడుగా ఎవరి కోసం కాకుండా, చాలా విచిత్రం అనిపిస్తుంది, మా పోలీసుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు వాళ్ళెంత తెలివి మీరారంటే, భారతదేశంలో లివింగ్ స్టాండర్డ్స్ కంటే వెస్టర్న్ కంట్రీస్లో అబ్రాడ్ వెళ్ళిపోతే లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి. మా అమ్మ నాన్ని జాగ్రత్తగా వాడుకొని నేను ఫ్లై అయిపోవాలి. ఆ తర్వాత అమ్మ నాన్నంత పని లేదు. అంటే జీవితంలో పెద్ద ఆంబిషన్ ఏంటంటే ఫ్లై అయిపోవాలి, పెద్ద ఆంబిషన్ ఏంటంటే ఏదో ఒకటి అయిపోవాలి భూమి మీద. నో, చాలా స్పష్టంగా జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనం కేవలం మన్నే అన్న విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈ మన్నే అయిన ఈ శరీరం మహిమా శరీరంగా మారడం ఎలాగో అర్థం చేసుకోగలుగుతాం. మంటి దేహంలో దేవుడించిన మహిమైశ్వర్యమైన ఆ ఆత్మదేవుని యొక్క శక్తి, మనలో ఉన్న స్థూల యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం. మార్కు సువార్త 8:36 ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆ డిగ్రీలు ఏమైపోవాలి? ఆ డబ్బు ఏమైపోవాలి? చదువు ఏమైపోవాలి? ప్రాణం పోతే ఏంటి ఉపయోగం? ఆయన చాలా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 15:15 జీవితంలో అన్ని వేస్ట్ అయిపోతాయి, ఇందులో చేయి పెట్టినా వేస్ట్, మనం ఫెయిల్ అవుతాం. కానీ ఫెయిల్ అవ్వకుండా లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కొరింథీయులకు రాసిన 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందైతే వ్యర్థం కాదు. ప్రభువు కొరకు ప్రయాసపడడం జీవితానికి అర్థం కాదు. అది ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదు. ప్రసంగి అన్నాడు, వ్యర్థం, సమస్తం వ్యర్థం. సూర్యుని కింద ఆరిన నేల మీద ఏ దేశం వెళ్ళినా, ఏ జాతిని చూసినా, వారి ప్రయాసం అంతటి వల్ల కలుగుతున్న లాభం శూన్యం అన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. ధన్యులు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. అష్టధన్యతలు మాట్లాడాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూస్తారు. నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, సమాధానపరచేవారు ధన్యులు. ఆయన మాట లోకానికి విరుద్ధంగా ఉంది, కానీ శాశ్వత జీవానికి మార్గం. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్. వేరే సత్యం లోకంలోకి దొరకదు. సత్యం యేసుక్రీస్తు ప్రభువే. యేసయ్యను పక్కన పెట్టి లోకంలో సత్యం వెతుకుతామనుకుంటే మిక్స్డ్ ట్రూత్, కల్తీ, మోసం. బాగుంది అనిపిస్తుంది కానీ తాత్కాలికం మాత్రమే. డబ్బు మన జీవితానికి పరిష్కారం కాదు, పేరు మన జీవితానికి పరిష్కారం కాదు. మన జీవితానికి ధన్యత ఆయనను సంపాదించుకోవడమే. కాబట్టి దర్శనాన్ని ఇస్తాడాయన, గైడ్ చేస్తాడాయన. పౌలు జీవితంలో దాన్ని చూస్తాం, భక్తుల జీవితంలో దాన్ని చూస్తాం. ఎందుకోసం బతకాలో, ఏమి సాధించడానికి బతకాలో అర్థమవుతుంది. ఆయన మన జీవితాన్ని ఎలా మారుస్తాడో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆదికాండం 12:2 చదివితే ఆ గొప్ప వాగ్దానం ఏంటంటే, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్ అన్నాడు. ఆయన నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. దేవుడు తప్పకుండా మనం దర్శిస్తాడు, దీవిస్తాడు. ఆయన మాట్లాడుతున్నాడు. రెండవ వచనం, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, శాపముగా కాదు, బరువుగా కాదు, భారముగా కాదు, గుదిబండగా కాదు, నేను నిన్ను ఆశీర్వాదముగా ఉంచుదను అన్నాడు. మూడవ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును, నిన్ను దూషించు వారిని శపించేదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యు విల్ బి ఏ బ్లెస్సింగ్, ఆశీర్వాదంగా ఉంటాం, శాపంగా కాదు. కావున ఆత్మదేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, దర్శనమిస్తాడు, మిషన్ ఇస్తాడు, మన జీవితానికి గమ్యాన్నిస్తాడు. ఏడవ మాట, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని సంతోషంతో నింపుతాడు, మన జీవితాన్ని సంతోషమయంగా మారుస్తాడు. అపొస్తల కార్యాల గ్రంథం 5:41 అపొస్తల కార్యాల గ్రంథం 5:41 చదివితే వాళ్ళ జీవితాల్లో కలుగుతున్న గొప్ప మార్పు మనం చూడగలం, వాళ్ళ జీవితాల్లో ఉన్న గొప్ప ఆనందాన్ని మనం చూడగలం. 5:41 చదివితే, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, వారిని బెదిరిస్తా ఉంటే భయపడిపోవటంలా, వారిని బెదిరిస్తా ఉంటే కలవరంతో నింపబడలా, సంతోషంగా ఉన్నారు. పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, కానీ వారి లోపల ఇన్నర్ పీస్, ఇన్నర్ జాయ్, సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. వారు ఆ నామము నిమిత్తం అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషంగా ఉన్నారు. ఆత్మీయ జీవితం అంటే సంతోషం లేని జీవితం, మూడిబడిన జీవితం కాదు. లోకంలో ఉన్న సంతోషాలు తాత్కాలికం, క్షణికం మాత్రమే. ఆత్మదేవుని యందు ఆనందం, అది ఎవరో దొంగిలించేది కాదు. సత్యాన్ని బట్టి, మనం పొందబోయే బహుమానాన్ని బట్టి, మన యొక్క ఐడెంటిటీని బట్టి, మనం ఎంత గొప్ప దేవుని పిల్లలమో, మనం చేస్తున్న పని ఎంత లోకానికి విలువైనదో దాన్ని అర్థం చేసుకోవడాన్ని బట్టి. అపొస్తల కార్యాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్లి సమరయ పట్టణంలో సువార్త ప్రకటించాడు. 8 అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగాను. ఆ పట్టణానికి గొప్ప సంతోషాన్ని ఆ పిలుపు ద్వారా ఆ సంతోషం రావడం మనం చూడగలుగుతా ఉన్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 11:23 మనం చదివితే, 11:23 చదివితే, అత్తియొకలో సువార్త విన్న వారు, వాళ్ళు ఆ తాగుబోతులు, లంచగొండ్లు, వాళ్ళ జీవితాలు మారిపోయాయి. మారిన ఆ జీవితాన్ని బట్టి 23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో అత్తుకొనవాలని అందరినీ హెచ్చరించెను. గొప్ప సంతోషం అంత్యొక్క పట్టణానికి వచ్చింది, గొప్ప సంతోషం సమరయ పట్టణానికి వచ్చింది. అపొస్తల కార్యాల గ్రంథం 13:32 చదివితే, 13:32 చదివితే, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. 50 అదే సువార్త అంతా విన్న తర్వాత 52 అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, గొప్ప ఆనందంగా ఉన్నారు. పౌలుశీలను చెరసాలలో వేశారు, లోపడి చెరసాల, కాళ్ళకు బొండ బిగించబడి ఉంది. రాత్రి అంతా ఆ చీకట్లో అలాగున్నారు, పాటలు పాడుతున్నారు, చెరసాలలో పాటలు పాడుతూ ఉన్నారు. చెరసాల పునాదులు కదిలిపోయాయి. ప్రభునందు ప్రియులారా, ఆత్మదేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఆనందంతో నింపేవాడు. మనం ఆ గొప్ప సంతోషాన్ని, ఆ గొప్ప ఆనందాన్ని ఎల్లప్పుడూ పరిచర్లో పరిస్థితులు ఎలాగున్నా ఆయనలో ఆనందించే వారిగానే మనం ఉంటాం. సంతోషాన్ని మన హృదయంలోకి తీసుకొస్తాడు, అనేకులు సంతోషంతో నింపే పనిలో మనల్ని వాడుకుంటాడు. చివరిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎదుర్కొనే శక్తినిస్తాడు, హింసలను
వ్యతిరేకతను ఎదుర్కొనే శక్తివంతులుగా చేస్తాడు. మార్కు సువార్త ముగిస్తా ఉన్నాను. మార్కు సువార్త 13:10-11 చదివితే, మార్కు సువార్త 13:10-11 చదివితే, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడును, వారు మిమ్మను అప్పగించుటకు కొనుపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి, ఆ ఘడియలోనే మీకేది ఇయ్యబడును అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన మనల్ని రాయబడుతున్న మాటలవే, 9 మిమ్మను గురించి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరాల్లో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటకును రాజులు ఎదుటకును నా నిమిత్తము నిలవబడదరు. ఆత్మదేవుడు మీలో ఉండి మీ కొరకు మాట్లాడతాడు, మిమ్మల్ని మాట్లాడి ధైర్యవంతులు చేస్తాడు. హింసల్లో ఏమాత్రం కుంగిపోక, ఆది సంఘం యొక్క చరిత్ర చదువుతా ఉంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, నీరో చక్రవర్తి హింసిస్తా ఉన్నాడు. ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు లేవు. ఆ అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు కూడా సంఘం చల్లారిపోలా, సంఘం నిలబడింది. హింసలు వారు ఇంకా ఎదిగిపోవడం గల కారణమైంది. చైనాలో సంఘం ప్రభుత్వం అనుకూలంగా లేకపోయినా విస్తరిస్తా ఉంది. కొరియాలో సంఘం ప్రభుత్వం అనుకూలంగా లేకపోయినా విస్తరిస్తా ఉంది. కారణం ఏంటంటే ప్రవాహానికి ఎదురెదురు నేర్పిస్తాడు ఆయన, హింసల్లో నిలబడడం నేర్పిస్తాడు ఆయన, హింసలు నిలబడడం పోరాట యోధులుగా చేస్తాడు ఆయన, ప్రార్థన వీరులుగా చేస్తాడు ఆయన. మొదటి పేతృపత్రిక 4:14 చదివితే, వాక్యమంతో మాట్లాడుతూ ఉంది, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యుడు. ఆత్మదేవుడు మీతో ఉంటాడు, మిమ్మల్ని అన్ని పరిస్థితుల్లో నడిపిస్తాడు. కావున ప్రభునందు ప్రియులారా, నేను మీ గమనాన్ని తీసుకొస్తున్న మాట, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నచ్చలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పేరు సంపాదించడానికి, ఘనత సంపాదించడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. సాతాను చేతిలో, సాతాను ఉచ్చులో ఉన్న లోకాన్ని ఆయన విడిపించాడు. ఆ పని మనకు అప్పచెప్పాడు. ఆ పని చేయడానికే భూమి మీద ఉన్నాం, మన పనులు చేసుకోవడం కోసం కాదు. ఒకవేళ మన పనులు మనం చేసుకుంటే రేపు ఆయన మనకి బహుమానాలు ఇస్తాడు అనుకోవడానికి వీల్లేదు, నష్టపోతాం. మీరు సువార్త ప్రకటించండి అన్నాడు, సమస్త జనుల శిష్యులుగా చేయండి అన్నాడు, బాప్తిష్మాలు ఇవ్వండి అన్నాడు, సంఘాన్ని కట్టండి అన్నాడు, బోధ చేయండి అన్నాడు, ఆత్మలు రక్షించండి అన్నాడు, పాపాలను క్షమించండి అన్నాడు. ఆయన మనకు చెప్పిన పని చాలా స్పష్టంగా ఉంది. ఆ పని చేయకుండా వేరే ఏదో పని చేయడానికి మనం గైడ్ చేయబడ్డాం, గుడ్డిగా పరిగెడతా ఉన్నాం, గుడ్డిగా పరిగెడతా ఉన్నాం. లోకం ధనాశ గతించిపోతాయి. మొదటి యోహాను పత్రిక 2:17-16, లోకంలో ఉన్నదంతా కల్పించబడింది, సృష్టి చేయబడి దేవుడు చేసింది కాదు. మనుషులు కలిసిన కల్పితాల్లో ఉన్న 3 నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం దేవుడి వల్ల కలిగినవి కావు. అవి లోక సంబంధమైనవి, లోక సంబంధమైనవి. అవి గతించిపోతాయి, కాని దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. అపోస్తలు చనిపోయారు, 2000 వారి పరిమళం ఇంకా గుమాలిస్తూనే ఉంది. వారి పరలోకంలో ఎంత భాగ్యవంతులుగా ఉంటారో, వారు యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడలో నడిచారు, వారు ఆత్మదేవుని స్వాధీనంలో ఉన్నారు, ఆయన చేత వారు శక్తిని పొందుకున్నారు, ధైర్యాన్ని పొందుకున్నారు, ధైర్యముగా సాక్ష్యం ఇచ్చారు, ప్రేమతో నింపబడ్డారు, వరాలను పొందుకున్నారు. వరాలను వారి స్వార్థం కోసం కాకుండా ఆయన మహిమ కోసం వాడారు. వారు దర్శనాన్ని పొందుకున్నారు, దర్శనానికి లోబడి జీవించారు, శ్రమల్లో సంతోషంగా ఉన్నారు, హింసల వ్యతిరేకతల్లో వారు పులులు వలె ప్రభు కోసం నిలబడ్డారు. ధన్యులు మీరు. నేను చేసిన వాగ్దానం మూల వాక్యం, అపొస్తల కార్యాల గ్రంథం 1:10 యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన వాగ్దానం, ప్రామిసెస్. 31st అందరికి ఆశ కదా, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి, వాగ్దానం ఇవ్వాలి. ఈ వాగ్దానం చేతపట్టుకో, ఈ వాగ్దానం చేతపట్టుకో. నేను మీకిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టండి, తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. ఆత్మచేత నింపబడతారు. 1:8 మీరు శక్తి నొందుతారు. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీరు మీరు ఆయన చిత్తం చేయడానికి బలమైన సాధనాలుగా అవుతారు ఈ సహవాసం కట్టుకోవడం ద్వారా, దేవుని వాక్యము వెలుగులో రోజు నడవడం ద్వారా, దైవాత్మ గైడెన్స్ లో రోజు జీవించడం ద్వారా మనం భూమి మీద గెలవడమే కాదు, జీవితంలో గెలుస్తాం, ప్రభు దగ్గర గెలుస్తాం, ప్రభు రాజ్యాన్ని సంపాదించుకుంటాం, ధన్యులం అవుతాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.